చేస్తారు ఆ శిష్యుడిని పంపుతానని చెప్పడం అనమాట. ఈ శిష్యుడు సర్వమును ప్రత్యక్షంగా చూడగలిగేవాడు, వాయువుని ఎవరు కప్పలేరు కదండి, సర్వం చూడగలిగేవాడు, స్వతంత్రుడైనటువంటి వాడు. పైగా తన ఆజ్ఞ చేత మొత్తం 49 మరుత్తుల్ని నియమిస్తాడు. సృష్టిలో ఉన్న వాయుమండలముల్ని మొత్తం 7 వాయుమండలములు ఉంటాయి, 7 మళ్ళీ ఉపమండలములుంటాయి, కలిపితే మొత్తం 49 వాయుమండలముల నియంత ఈ వాయుదేవుడు, ప్రాణస్వరూపుడు. మొత్తం బహిరంగ జగత్తులో 49 రకాల మరుణ్మండలముల్ని శాసిస్తున్నవాడు ఆయన ఏర్పాటు చేశాడు. బయట మనం వాయు వ్యవస్థ చాలా ఉంది, వాయు వ్యవస్థ నిర్వహిస్తున్న దేవుడు ఇతను. అలాగే మనలో కూడాను పంచ ప్రాణముల్ని పంచ ఉప ప్రాణములని కూడా నిర్వహించేవాడు. స్వరంగాని ప్రాణాధ్యాభిస్వృత్తి, మనలో తన యొక్క శక్తి చేత ఏ ఇంద్రియములు ఆయా పనులు చేయడానికి తగ్గ ప్రాణశక్తిని ఇస్తున్నవాడు ఇతను. ఆ ఇంద్రియానికి ప్రాణశక్తి వాయువు వలన ప్రాణం మనకు వాయువు మనలో సంచరిస్తున్న శివుని అష్టమూర్తుల్లో అని తెలిసి విశేషం ఉంది. ప్రాణ విద్య అనేటువంటి యోగ విద్యలో శివత్వం మనకు తెలుస్తున్నది. అంతే కదండి, మే వాయుదేవుడు ఆకాశయోని ద్విగుణ స్పర్శ శబ్ద సమన్వయాత్, శబ్దగుణము నుంచి ఆకాశం ఉత్పన్నమైతే స్పర్శగుణం నుంచి ఉత్పన్నమైంది. అయినప్పుడు ఇందులో అటు ఆకాశగుణము ఇటు తనదైనటువంటి స్పర్శగుణము రెండు ఉన్నాయి. ఇటు శబ్దగుణము ఉన్నది, స్పర్శగుణము కూడా ఇతరులు ఉన్నది. అంతేకాదు తేజస్సుకు మూలమైనటువంటి వాడితను వాయో రగ్ని, కనుక ఈ నుంచి తేజస్సు కలిగినది. తేజసాం ప్రకృతిశ్చేతి యమాహుస్ తత్వచింతకాహ, ఇది తేజస్సుకు మూలమైన వాడు, ఆకాశము నుంచి ఉత్పన్నమైనటువంటి వాడు. తమాశ్రగతం తమాశ్రమగతం దృష్ట్వా మునయో దీర్ఘసత్రిణ, ఆ వచ్చిన ఆయన్ని వీళ్ళందరూ కూడా నమస్కారం చేసి కూర్చోబెట్టారు. ఎటువంటి దానంటే బంగారపు సింహాసనం మీద వాయుదేవుని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టాక ఆయన అడిగట్ట, మీరందరూ క్షేమమే కదా అని ఇప్పుడు అన్నారు వాళ్ళు. అంటే మీరు రావడం వల్ల మేము క్షేమం పొందేము అన్నారు. అజ్జన కుశలం సర్వమధ్య సాధు భవే తపః, మా తపస్సులు ఇప్పుడు సాధనకి ఫలించాయి. ఎందుకంటే జ్ఞానం లభించడమే తపస్సులకి ఫలం అది, కనుక మేము ఇంతకాలం చేసిన సాధనలకి ఫలితం నువ్వు రావడమే అని చెప్తూ, నువ్వు బ్రహ్మదేవుడికి ఏ విధంగా గురువయ్యవో మాకు శిష్యుడు అయ్యవో మాకు చెప్తావా అని అడిగేట. అడిగితే ఈయన చెప్తున్నాడు ఏ విధంగా. ఏకోన వింశతి కల్పో విజ్ఞేయ శ్వేతలోహిత, పురాణాల కాలాన్ని మనం చెప్పలేమండి. ఏదో కల్పంలో జరిగిన ఘట్టం తెచ్చుకొచ్చి ఇప్పుడు చెప్తాడు వాడు. మనకి 10 ఉంటే 10 ఏం జరిగింది ఇప్పుడు చెప్తాం మనం, ఎందుకు మనం 10 జ్ఞానం ఉంది గనక. అలాగే ఈ వాయుదేవులకి వీళ్ళకి కల్పాల జ్ఞానం ఉంటుంది కనుక వాళ్ళు ఏ కల్పంలో జరిగిన ఘట్టం గుర్తు తెచ్చుకు చెప్తారు. దానికి మనం హిస్టరీ ప్రకారంగానో జాగ్రఫీ ప్రకారం లెక్క కడదామని ప్రయత్నిస్తే మన వల్ల కాదు అది. మన హిస్టరీలు మన జాగ్రఫీలు ఇప్పుడున్న ఈ సృష్టికి సంబంధించే మహా ఈడ్చితంతే 1000 పైగా ఎగరలేము మనం. అలాంటి మనం వీటి గురించి చెప్పలేం. అందుకే ఇక్కడ శ్వేతలోహితం అనే కల్పం. ఇప్పుడు ఇది ఏ కల్పం? ఈ కల్పం పేరు ఈ శ్వేతవరాహ కల్పం. ఇప్పుడు శ్వేతలోహిత కల్పం ఏకోనవింశతి కల్పము, అది 21వ కల్పం అది. తస్మిన్ కల్పే చతుర్భక్తుల సృష్టి కామో తపత్తప, అక్కడ బ్రహ్మదేవుడు సృష్టిని చేయగోరి తపస్సు చేస్తే పరమేశ్వరుడు అతనికి శ్వేత రూపంతో కనిపించాడు మొట్టమొదట. శ్వేతో నామ మునిర్భూత్వా దివ్యాం వాచముదీరయత్, శ్వేత రూపంతో కనిపించి దివ్య వాక్కులు అతను ఉపదేశించాడు. అవే వేదములు విజ్ఞానములై బ్రహ్మకి సృష్టి చేయడానికి కావలసిన విజ్ఞానం శ్వేత రూపంతో తెల్లని రూపంతో పరమేశ్వరుడు ఇచ్చాడు. దీన్నే మనం ఉపనిషత్తుల్లో చెప్పుకుంటాం. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యోహి వేదాహ ప్రహిణోహి తస్మై అనేటువంటి మంత్రములు ఇదే చెప్పబడుతున్నది. ఈ విధంగా బ్రహ్మదేవుడికి మొట్టమొదటి జ్ఞానం ఇచ్చాడు ఆయన. అలాంటి బ్రహ్మదేవుడు తర్వాత ఆయన్ని ఆశ్రయించిన నాకు జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఈ విధంగా బ్రహ్మదేవుని దగ్గర సృష్టి ఆదిలోనే ఈ జ్ఞానాన్ని నేను పొందాను ఆయన. అంటే ఆ జ్ఞానం అంటే ఏమిటో చెప్తావా అని అడిగాడు. ఇక్కడ చాలా విశేషంగా విస్తరిస్తాడండి. ఈ జ్ఞానం గురించి నేను చెప్తే మీకు 4 దానికి అయిపోతుంది. చిట్ట చివరికి ఏం చెప్పారంటే ఏదో చెప్పారు లేండి అనుకోవచ్చు. రేపటి నుండి ఇదే శ్రోతల సంఖ్య తగ్గుతూ కూడా రావచ్చు. అంతుంది విస్తారమైనటువంటి జ్ఞానం ఇందులో ఉన్నది. కానీ అంత విస్తారంగా కాకపోయినా ముఖ్యమైన అంశం మనం చేసుకుంటూ సాధనకి అంత జ్ఞానం పొందడానికి ఏం సాధన చేయాలనే దానిలో మళ్లీ వస్తూ ఒక పద్ధతిలో ఈశ్వరుడు చూపించినటువంటి మార్గంలో మనం వెళదాం. జ్ఞానం అంటే పశుపాశిపతి జ్ఞానం ఎల్లబ్ధంతు మయాపుర తత్ర నిష్ఠాపరా కార్యా పురుషేణ సుఖార్థిన. వెంటనే వీళ్ళు అడిగారు, నువ్వు జ్ఞానాన్ని పొందానన్నావు కదా, ఏమిటా జ్ఞానం? ఏ జ్ఞానం ఎందు పరానిష్టగా నిలిస్తే, ఏ జ్ఞానమునందు పరానిష్టగా నిలిస్తే అంటే ఈ జ్ఞానము చాలు అని ఆ జ్ఞానాన్ని పట్టుకుంటే తరించిపోతారో ఆ జ్ఞానం ఏది? సుఖార్థి అయిన పురుషుడు ఏ జ్ఞానమునే పరమమని పట్టుకుంటే తరించిపోతాడో ఆ జ్ఞానం ఏది? చూడండి ప్రశ్న ఎంత బాగుందో. సుఖార్థి అని పురుషుడు. ప్రతి వాళ్ళు సుఖార్థులేనండి. ఆనందం కోరుకోని వాడు ఎవడో చెప్పండి. ప్రపంచంలో అందరూ ఆనందాన్ని కోరుకుంటున్నారు. దుఃఖం కోరుకునే వాడు ఎవడైనా ఉన్నాడా? ఆనందం కోరుకునేవాడే ప్రతివాడు. అయితే ఆనందం అంటే ఏంటో తెలియక ఇంకేదో ఆనందం అనుకుని దాన్ని కోరుకుంటోవడం వల్ల వస్తున్నాయి చికాకులు. కానీ ఆనందం అందరికీ లక్ష్యంలో ఎవరికీ భేదాభిప్రాయం లేదు. నాకు అన్నం కావాలి, ఇంకోటికి నీళ్లు కావాలి, కానీ అందరికీ ఆనందం కావాలి. ఆనందం నీకు కావాలన్న విషయంలో సర్వ జంతువులు ఏకాభిప్రాయమే. కానీ అసలైన ఆనందం ఏంటో ముందు తెలుసుకుని అది పొందడంలో ఏ జ్ఞానం కావాలో దాని ఎందు నిష్ట కలగడం ఏమిటి, అది సుఖార్థి అనే పురుషుడంటే అది అర్థం. సుఖార్థి అనే పురుషుడంటే ఏ జ్ఞానం తెలియడం వల్ల బిల్డింగ్లు వస్తాయో, ఏ జ్ఞానం తెలియడం వల్ల బ్యాంక్ అకౌంట్ పెరుగుతుందో, ఏ జ్ఞానం తెలియడం వల్ల ఆస్తులన్నీ పెరుగుతాయో ఆ జ్ఞానము చెప్పు అని కాదు ఇక్కడ అర్థం. సుఖార్థి అనే పురుషుడు అంటే బ్రహ్మానందమును పొందాలి అనుకునేటువంటి పురుషుడు అనగా జీవుడు ఏ జ్ఞానమును ఆశ్రయించడం వల్ల తరిస్తాడు అంటే ఆ జ్ఞానం చెప్తున్నాడు. ఒకే మాటలో చెప్పాడండి వాయుదేవుడు. పశుపాస ప్రతి జ్ఞానం ఎల్లబ్ధంతు మయాపురా. నేను మొట్టమొదటి తెలుసుకున్న జ్ఞానం అదే. అది ఏంటంటే పశు పాస పతి జ్ఞానం. పశు పాస పతి ఈ మూడింటికి సంబంధించిన జ్ఞానం బాగా తెలియడమే గొప్ప జ్ఞానము. అది తెలిసి దాని యందు నిష్ఠుడై ఉండడమే సుఖానికి మార్గము. అజ్ఞాన ప్రభవం దుఃఖం జ్ఞానేనైవ నివర్తతే. నువ్వేమన్నావు సుఖం పొందాలి అంటే జ్ఞానమేది అన్నావు? అసలు సుఖానికి విరుద్ధమైన దుఃఖం దేనివల్ల వచ్చింది? అజ్ఞాన ప్రభవం దుఃఖం. దుఃఖానికి కారణం అజ్ఞానం, ఇది గుర్తుపెట్టుకోండి. దుఃఖానికి కారణం సంఘటన కాదు, దుఃఖానికి కారణం విషయములు కాదు, దుఃఖానికి కారణం వ్యక్తులు కాదు, దుఃఖానికి కారణం అజ్ఞానం. ఇది వేదాంత పరిభాష. వేదాంతం తేల్చి చెప్పేసింది. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కరెక్ట్ ఇదే. కనుక అజ్ఞానం అజ్ఞాన ప్రభవం దుఃఖం జ్ఞానేనైవ నివర్తతే. మరి అజ్ఞానం వల్ల దుఃఖం వచ్చిందండి, నీకు రీజన్ తెలిసిపోయింది కదా. అజ్ఞానం వల్ల దుఃఖం వచ్చింది ఎప్పుడు? జ్ఞానం వల్ల అది పోతుంది. చూసారు ఒక్కొక్క చిన్న మాట తేలిగ్గా ఉన్నా వినడానికి. జ్ఞానేనైవ నివర్తతే జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం వస్తు పరిచ్ఛేదో వస్తు చద్విధం స్మృతం. జ్ఞానం అనగా వస్తువు గురించి తెలుసుకునుట. వస్తువు రెండు విధములుగా ఉంటుంది. చూసారా జ్ఞానం అంటే ముందు వస్తు జ్ఞానం కావాలి, యథార్థ జ్ఞానం అంటారు. ఏ వస్తువులు నీకు దుఃఖములు ఇవన్నీ అనుకుంటున్నావో ఆ వస్తువులు ఏంటో ముందు అర్థం చేసుకో. వస్తువులు రెండు రకములుగా ఉంటాయి, జడము అజడము అని రెండు విధములుగా ఉంటాయి. అజడంచ జడంచైవ నియంత్రిత తయోరపి. అజడము జడము రెండు చూసాం. జడము అంటే కదలనిది, జడత్వం. దానికంటూ చైతన్యము లేని దాన్ని జడమంటాం. అజడము అంటే చేతనత్వము కలిగినది. ఇక్కడ చేతనత్వము కలిగినది అనే మాట గుర్తుపెట్టుకోండి. చేతనత్వము కలిగినటువంటిది ఇది అజడం. జడమంటే చైతన్యము లేనిది. ఈ రెండే ఉన్నాయి. ఈ రెండుతో పాటు మూడోది ఒకటి ఉంది, అది కూడా తెలిస్తేనే సంపూర్ణ జ్ఞానం వస్తుంది. కనుక ఇప్పుడు మూడు మనకు తెలుసుకోవాలి. అజడం జడం నియంత్రిత తయోరపి. అజడము జడము ఈ రెండింటినీ నియంత్రించేవాడు ఇది తెలుసు. ఈ మూడు తెలిస్తే చాలు. అజడం జడం నియంత ఈ మూడింటి గురించి తెలుసుకోవాలి. ఇందులో ఈ మూడింటి గురించి తెలుసుకోవడాన్నే పశుహు పాశ పతిశ్చేతి కచ్చతే తత్రయం క్రమాత్. ఈ మూడి క్రమాన్నే పశు పాస పతి అని అంటున్నాం, ఇంకోటి లేదు. అజడ జడ అజడ జడ నియంత అంటే ఏమిటో పశు పాస పతి అన్న అదే. ఈ అజడ జడ నియంతనే పశుపాస పతి అంటారు. దీనినే అక్షరక్షర క్షరాక్షర పర అని మూడు చెప్తారు. వేదాంతముల్లో రకరకాలుగా చెప్పిన వాడనంటే ఒక చోటు క్రోడీకరిస్తున్నాడండి. చూడండి ఇక్కడ ఇది తెలిస్తే చాలు. సృష్టిలో మూడే ఉన్నాయి, ఇంకోటి ఏమీ లేవు. ఈ మూడే ఏమిటి? అజడ జడ ఇది అందరికీ కనిపిస్తూ ఉంటుంది. మూడోదే కనిపించేది కదా, తెలుసుకోవాల్సిందే అది. మూడోది ఏది? నియంత. అజడ జడ అందరికీ తెలుస్తుంది, నియంత మూడో వాడు ఉన్నాడు అనేది ఆస్తిక మార్గంలోనే తెలియబడుతుంది, మరొక మార్గంలో తెలియబడదు. కానీ మూడే ఉన్నాయి ప్రపంచంలో, జడ అజడ నియంత మూడు ఉన్నాయి. దీన్నే పశు పాస పతి అని చెప్తున్నారు. దీనినే అక్షరాక్షరాక్షరాక్షర అని క్షరాక్షర పర అంటారు. అక్షర క్షర క్షరాక్షర పర. అజడ అనగా చైతన్యము అని చెప్పాం. ఈ చైతన్యముని అక్షరుడు అని అంటారు, అంటే జీవుడు అనుకోవచ్చు మీరు. జీవుడు వీడెప్పుడు నాశరహితుడే. అవును కదా, జీవుడు జీవుడికి నాశనం లేదు, జీవుడు ఎప్పుడూ ఉంటాడు. కనుక జీవుడినే అక్షరుడు అని అంటారు, అజడ అని అంటారు, పశువు అని అంటారు. కనుక పశువు అంటే జీవుడు, తెలిసిపోయింది కదా. పశువు అన్నా అజడ అన్నా అక్షరుడు అన్నా జీవుడే, జీవుడికి నాశనం లేదు. ఇంకా రెండవది ఉంది, అది అంటారు దాన్ని జడమని అంటారు, క్షరమని అంటారు. అది నాశంతో కూడినదే, నాశ సహితమైనది, నాశనంతో కూడినవే ప్రతిదీ. అది ఏదైతే ఉన్నదో అది జడమనిపించుకుంటుంది. అర్థమవుతున్నది కదా. కనుక అజడమేది జడమేది, అజడమైన వాడు జీవుడు, వీడు అక్షరుడు, జడమైనది ప్రకృతి, ఇది క్షరమైనది నాశమైనది, దీనినే పాశము అని అంటారు. వీడు పశువు అంటే జీవుడు, అది పాశం అయింది కదా. ఇక నియంత ఉన్నాడే వాడు పతి, నియంతా పతి, వాడే క్షర అక్షర పరముడు. క్షరానికి అక్షరానికి పరముడు వాడు. చూడండి ఇక్కడ, క్షరానికి అక్షరానికి పరముడు. పరముడు అంటే అతీతుడు. క్షరమైనటువంటి జడానికి, అక్షరుడైన జీవుడికి కూడా అతడు అతీతుడు. కనుక పశువుకి పాశమునికి అతీతుడు ఎవడో వాడు పతి. ఇప్పుడు సులభమైంది కదా, పశు పాశ పతి. కనుక పశువులకి పాశములకి పతి అయిన వాడినే పశుపతి అని కీర్తిస్తున్నాను. ఎందుకంటే పాశాలను ఉద్ధరించేదేం లేదు, ఉద్ధరించవలసింది పశువునే కదా. పాశాన్ని తొలగించి ఉద్ధరించవలసింది ఎవండండి, పశువును ఉద్ధరించాలి. పాశాలను ఏమి ఉద్ధరిస్తాడు, పాశం ఎలగుజాడమే. ఉద్ధరించవలసింది ఎవడిని, చైతన్య లక్షణం కలిగినటువంటి వాడిని ఉద్ధరించాలి. కనుక ఉద్ధారమైన పశువుకి కాని పాశానికి కాదు, గనక పశుపతి అని పేరు ఆయనకి. కనుక పశుపతి అనేది అర్థమైంది కదా, ఇది తెలుసుకోండి. కనుక పశుపతి భక్తియే చాలు జ్ఞానం. పశుపతి అనే మాటను మీరు మననం చేస్తే చాలు, నేను పశువుని, పశువు అంటే పాశముల చేత బంధింపబడ్డాను అంటాం. పాశములేవి ఆలోచించు, ఏవి పాశములు? ఇంతవరకు నేనని ఏమనుకున్నావో అవి నువ్వు కావవి, అవన్నీ జడములు కావా చెప్పండి. జడములైన వస్తువులని నువ్వు అనుకున్నావు, జడములైన వస్తువు నువ్వని భ్రమిస్తున్నావు. నువ్వని భ్రమించేడు ఎవడో వాడు శాశ్వతమైన చైతన్యవంతుడు. ఈ చుట్టూ ఉన్నటువంటి దేన్ని నేనని భ్రమించాడో అది జడము. అర్థమవుతుంది కదా, దేనిని నేనని భ్రమించాడో అది జడము. ఇది గ్రహించవలసింది. ఒక దీపాన్ని మనం గోడ మీద ఫోకస్ చేస్తే గోడ వెలిగింది, గోడ వెలిగినంత మాత్రాన గోడ వెలుగు కాదు కదా. మీరు ఒక్కట ఆలోచించుకోండి, గోడ జడమే, గోడ వెలిగింది. అలాగే శరీరం గోడ, దీనిలో చైతన్యం అనే లైట్ ఫోకస్ అయ్యింది. మనస్సు ఒక గోడ, బుద్ధి ఒక గోడ, ఇవి జడ పదార్థాలు, ఇవి జడములు, ఇవి పాశములు. వీటి మీద చైతన్యం ఫోకస్ అయింది. చైతన్యం ఎక్కడి నుంచి ఫోకస్ అయింది ఆలోచించు. ఫోకస్ అయిన చైతన్యం దాని మీద ఫోకస్ అవ్వగానే అదే చైతన్యం అనుకుంటున్నాం, అది వచ్చింది బాధ. కనుక జడములైనటువంటి దేహబుద్ధి మనో ఇంద్రియములన్నిటినీ చైతన్య ధర్మాన్ని పొందగానే అవే చైతన్యము అనుకుంటున్నావు అనుకుని చేతనాధర్మమైనటువంటి ఆత్మతత్వాన్ని వాటికే అంటగట్టి తప్పించిపోతున్నావు. కనుక వాటితో అటాచ్మెంట్ ఎందుకు ఏర్పడిపోయిందో తెలిసింది కదా. కనుక జడములతో అజడానికి బంధం ఏర్పడిపోయాక ఆ పాశాల్ని తొలగించి ఈ చైతన్య పురుషుణ్ణి ఉద్ధరించేవాడెవడో వాడు పశుపతి. తేలిగ్గా తెలిసింది కదండి, ఇదండి వేదాంతం. కనుక ఇక్కడ మళ్ళీ ఎన్ని సబ్జెక్ట్స్, వాడు చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతారు, చిన్న చిన్న సమాధానాలు చెప్తాడు ఎవరు, వాయుదేవుడు. మరి వాళ్ళు ఎంత స్పీడ్గా అడుగుతున్నారు, అసలు స్పీడ్కి స్పీడ్ వాయువు అంటే. వాయువు బోధిస్తే స్పీడ్గానే వస్తుందండి, మనం పట్టుకోగలగాలంతే. కింత చక్షరమిత్యుక్తం కించాక్షరముదాహృతం తయోచ్చ పరమం కింగ్వా తదేతద్ బృహి మారుత. ఓ వాయుదేవా, క్షరము అక్షరము క్షరాక్షర పరమము అన్నావే, దాని గురించి కొంచెం అర్థం ఏంటో చెప్తావా అని అడిగాడంట. ఇక్కడ ఏం అర్థం కాలేదా అంటే, ప్రకృతి క్షరమిత్యుక్తం పురుషా అక్షర ఉచ్యతే తా విమౌ ప్రేరయత్యన్య సపర పరమేశ్వర. ప్రకృతి మాయామయమైనటువంటి ప్రకృతియే క్షరము, అదే జడము, అదే పాశము. మీరు మూడు తెచ్చుకోండి ఇక్కడ. పురుషుడు పురమునందు ఉన్నవాడు, జీవుడు వీడు అక్షరుడు. ఈ రెండింటినీ ప్రేరేపించే తత్వం ఏదో అది పరము. రెండింటిని ప్రేరేపిస్తున్నాయి, రెండింటికి స్వతంత్రత లేదు. ఇక్కడ వీటి చేత బంధింపబడ్డ జీవుడికి స్వతంత్రత లేదు, జడమునికి ఎలాగూ స్వతంత్రత లేదు. ఈ రెండింటిని నియంత్రించేవాడు ఒకడున్నాడు, అది తెలుసుకుంటే మన అస్వతంత్రతను మనం అంగీకరించి ఆయనకు మనం అధీనులమని తెలుసుకుంటాం. అందుకే శంకర్ల వారి శివానందలహరిలో పశుమాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో, నేను పశువునయ్యా, నువ్వు సర్వజ్ఞుడివి, నన్ను పాలించు అని ఆయన ప్రార్థించుకున్నారు. అందుకు పశుపతే పశుపతే అనే మాటని శివానందరహర్లో పుంఖాను పుంఖంగా వాడారు శంకరుల వారు. ఎందువల్ల అంటే శబ్దం అంత గొప్పదండి. పశువు నహంపత ఏ నమ అని రుద్రంలో చెప్తున్నాం, నమ పశుపత ఏ అంబికాపత ఏ ఉమాపత ఏ పశుపత ఏ నమ అని. హిరణ్యపత ఏ అంబికాపత ఏ ఉమాపత ఏ పశుపత ఏ నమో నమ అని వేదంలో చెప్తున్నా. పశుపతయే చివరికి వచ్చింది చూడండి. నిజానికి ఈ పేరు చాలండి, మనకు కావలసింది ఇస్తాడు ఆయనే అని తెలిసిపోతుంది. పాశముల నుంచి విమోచనం పశువుకి కల్పించడమే కావలసింది. ఏ తాళ్లు కట్టేశాడో ఆ తాళ్లు నేననుకోవడం భ్రాంతే కట్టేయడం. నిజానికి కట్టేయడం అంటే అర్థం ఏంటంటే అటాచ్మెంట్, ఇంకోటి ఏంటి లేదు. అటాచ్మెంట్ అంటే అదే నువ్వు అనుకోవడం అని. తాడు నువ్వవుతావా, తాడు కట్టినంత మాత్రం తాడు నువ్వయ్యావా, అయిపోయావు. ఈ ప్రకృతి పదార్థములైనటువంటి పంచతన్మాత్రలు, పంచభూతములు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనోబుద్ధి అహంకార చిత్తములు, ఇవన్నీ ప్రకృతియే, మాయాధికారములే. ఇవి పాశములు, వీటితో తగులుకుపోయి ఇవన్నీ నేననుకుని తిరుగుతూ 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 ఉన్నవాడు జీవుడు. ఇప్పుడు వీడిని దాని నుంచి పీకి లాగి తనతో లీనం చేసుకోవాలంటే రెండింటికి పైన ఉన్నవాడు ఉన్నాడే, వాడు పరమాత్మ అని చెప్పబడుతూ ఇక్కడ అసలు ప్రకృతి స్వరూపాన్ని చాలా విశేషంగా చెప్పాడు. మరి పశువులు ఎవరయ్యా? మీరు నేనేనా? బ్రహ్మాద్యా స్థావరాంతశ్చ పశవ పరికీర్తితాః పశూనామేవ సర్వేషాం ప్రోక్తమేతన్ నిదర్శనం సయేష బధ్యతే పాశైహి సుఖ దుఃఖాసన పశుః. ఆయన నడుపుతున్నాడయ్యా ఈ తెలియక వ్యక్తి, వీటిలో లీనమైపోయి ఇదే నేను అనుకుంటూ ఉంటాడు వీటన్నిటితోని. అసలు వాడెవడు నిజానికి? వీటికి అతీతంగానే ఆ జీవుడు అనేవాడు, వీటికి నిజానికి వాడు అతీతుడుగా అతీతుడు, కానీ వాటిలో భ్రమించి లీనమైపోయాడు. ఈ ఆత్మ అనేది విలక్షణంగా వాళ్ళు ఉన్నది, దేహాదుడితో సంబంధం లేనిది. దేహాదుడికి నాశనాదులున్నాయి గాని ఈ అక్షరుడికి లేదు అది. వాడు నిజానికి దానికి అతీతమే, కానీ వాడు దానితో మమేకం అయిపోవడం వల్ల జరుగుతుంది. గట్టిగా ఆలోచిస్తే ఏవేవి తాననుకుని తనవనుకుని అవుతున్నాడో అవేవైనా వీడికి చివరి వరకు వస్తున్నాయా. ఇక్కడ వైరాగ్యానికి పనికొచ్చే మాటలు చాలా చెప్పాడు. ఒక దేహాన్ని ధరిస్తాడు, దానితో కొంత అనుభవం అయిపోతుంది, అది పోతుంది, మరో దేహంలోకి దూరుతాడు. ఇలాగ సంచారం చేస్తున్నటువంటి జీవుడు శిథిలమయ్యే అనేకములైన శరీరాలను స్వీకరిస్తూ ఉండే ఈ శరీరధాని అయిన పురుషుడు ఎక్కడా స్థిరంగా నిలబడట్లేదు. స్థిరత నగినగిరే, స్థిరంగా నిలబడకుండా క్రమక్రమంగా ఈ సంచరిస్తూ ఒక్కొక్క దాంట్లో దూరినప్పుడు అక్కడికి తగిలినవి మళ్లీ అంటించుకుంటూ ఉంటాడు. ఆ తగిలిన వాటిలో తన వాళ్లు, తన బంధువులు ఇలాంటి కలయికలన్నీ తీసుకుని ఈ కలయిల గురించి గొప్ప మాట చెప్తున్నాడు. మనం సాధారణంగా అనుకునే మాటలే ఇక్కడ చెప్పబడుతున్నాయి. పతి సంగమయేవాయం దారైహి పుత్రైశ్చ బంధుభి యథా కష్టంచ కష్టంచ సమేయాతాం మహోదధౌ సమేత్యచ వ్యపేయాతాం తద్వద్భూత సమాగమః. ఈ దేహంతో దాదాత్మ్యం చెందిన జీవుడు ఇలాంటి మరికొందరు జీవుడితో సంబంధం ఏర్పరచుకోవడం ఎలాంటిది అంటే, ప్రయాణంలో వెళ్ళిపోతున్నప్పుడు తోవలో మరికొందరు కలిస్తే వీళ్ళిద్దరూ కలిసి కొంతవరకు ఎలా ప్రయాణం చేస్తారో అంత అలాంటిది సుమ. అంతేకాదు యథా కష్టంచ కష్టంచ సమేయాతాం మహోదధౌ. ఒక మహాప్రవాహంలో కర్ర కొట్టుకుపోతూ ఉంటే మరొకరు కొట్టుకుపోతున్న కర్ర వచ్చి కలుస్తుంది, రెండు కర్రలు కలిసి వెళ్లడం కనిపిస్తుంది. ఎంతవరకు? మరికొంతవరకు. మళ్లీ ప్రవాహ వేగానికి మళ్లీ రెండు కూడా చెదిరిపోతాయి. అలాగే జీవితంలో ఏ బంధములు అనుకుంటున్నావో అవన్నీ కూడా ఈ విధంగా కలిసి చెదిరిపోయేవే సుమా. కానీ తెలియక సపశ్యతి శరీరం, శరీరాన్నే వాడు చూస్తున్నాడు కాని శరీరం వాడిని చూడదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ శరీరానికి చూసే శక్తి లేదు, ఎందుకంటే జడం గనక. ఎంత చక్కటి మాట చెప్పాడు, శరీరం జడం, శరీరం చూడలేదు, శరీరాన్ని వాడే చూస్తున్నాడు. కనుక శరీరానికి సాక్షి అయినటువంటి ఆ క్షేత్రజ్ఞుడు ఎవడైతే ఉన్నాడో వాడు, ఈ దేహాదులకు విలక్షణంగా నువ్వు తెలుసుకున్నట్టే వాడే ఆత్మ, దేహాదులతో కలిపి చూసినట్లయితే వాడే జీవుడని చెప్పబడుతున్నాడు. ఎంత చక్కగా తేటగా వివరిస్తున్నాడో చూడండి. అన్ని చెప్పిన తర్వాత అప్పుడు వీరు చాలా చక్కగా అర్థమైనట్టు అనిపిస్తోందండి. రెండవ విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏమని? పతి అన్నారే, ఇప్పుడు మా పశువు పాశం అర్థమైపోయింది. ఇంతవరకు పశువులు పాశములు రెండింటి గురించి చెప్పాడు. పాశములంటే ఈ ప్రకృతి యొక్క వివిధములైన వికారములు, వాటితో అటాచ్మెంట్ పెట్టేసుకుని అవన్నీ నేను నాది అనుకుని తిరిగేవాడు జీవుడు. ఇది ఒక జన్మతో అయ్యిందా? ఒక జన్మ నుంచి మరో జన్మలకు ఇదే టేకింగ్ ఓవర్, మరొకటి లేదు. ఇదే ప్రవృత్తి మళ్ళీ అక్కడికి, అదే ప్రవృత్తి మళ్ళీ అక్కడికి, ఇదే తీసుకువెళ్తూ పరిగెడుతున్నాడు. మరి వీటి నుంచి బయట పెట్టేవాడు కూడా ఉన్నాడు, ఎందుకంటే రెండిటికి చైతన్యం ఇచ్చేవాడు వాడే, వీటికి చైతన్యం ఇచ్చేవాడు కూడా ఉన్నాడు. వాడిని శరణ వేడాలన్నావే, ఆ పతి ఎవడు, ఎలా ఉంటాడు? ఇప్పుడు ఈశ్వర స్వరూప నిర్ణయము, ఈ అధ్యాయం పేరు ఈశ్వర స్వరూప నిర్ణయం. ఈశ్వరుడు ఎలా ఉంటాడు? ఇంతవరకు జీవస్వరూప నిర్ణయం అయిపోయింది, అలాగే దేహస్వరూపం అంటే మాయాస్వరూప నిర్ణయం అయిపోయింది, ఈశ్వరస్వరూప నిర్ణయం. అసలు మతమన్నా ధర్మమన్నా సాధన అన్నా ఆధ్యాత్మికత అన్నా ఇంతేనండి, మూడే, మరి ఏముండో లేదు. గుర్తుపెట్టుకోండి, జడమైన జగత్తు, అజడమైన జీవుడు, ఇంకోటి మూడవది పరమేశ్వరుడు, మూడే, జడము జగత్. కనుక జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, ఈ మూడిటి గురించిన ఎరుకయే మతము. ఇది గుర్తుపెట్టుకోండి, తత్వశాస్త్రమన్నా మతమన్నా ఇదే అర్థం. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, జగజ్జీవ ఈశ్వర వివేచనయే సాధన విచారణ. జగత్తంటే ఏమిటి, జీవుడంటే ఏమిటి, ఈశ్వరుడంటే ఏమిటి, ఈ విచారణ చేయాలి మనం. ఈ విచారణ ఎవడైతే చేస్తాడో వాడు తరించగలడు. ముందు ఆ మార్గంలోకి మనం ప్రవేశించాలి. అందుకు ముందు ఈశ్వరుడంటే ఒకటి తెలియాలి కదా, తెలిస్తే కదా అని మీద నీకు భక్తి కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. కనుక ముందు ఎందువల్ల ఈ జగత్తు నుంచి తరించాలి అనే బుద్ధి ఎందుకు పుట్టాలో చెప్పాడు. ఇక్కడ ఏమి అజ్ఞానమో చెప్పాడు, ఇది ఎందుకు దుఃఖానికి కారణమో చెప్పాడు. కనుక పశువులు పాశములు గురించి అవగాహన జరిగాక పతి గురించి ఒక అత్యద్భుతమైన అధ్యాయం చెప్తున్నాడు. దీని పేరే శివతత్వ జ్ఞానము. ఈ అధ్యాయం పేరే శివతత్వ జ్ఞానం. అంటే ఇందులో సంపూర్ణంగా శివుడంటే ఏమిటో చెప్తాడండి. ఈ ఒక్కడి తెలిస్తే అసలు ఈశ్వర స్వరూపం సంపూర్ణంగా తెలుస్తుంది. ఇది శ్వేతాశ్వత ఉపనిషత్తు అని యజుర్వేదానికి సంబంధించిన ఉపనిషత్తుల్లో ఉన్న మంత్రముల్ని యథాతథంగా తీసుకుని శ్లోక రూపాల్లో ఇచ్చాడు. నిజంగా ఆసక్తి విచారణ మార్గంలోకి వెళ్లాలనే వాళ్ళు ఈ ఒక్క అధ్యాయాలని నేను అనట్లే, అర్థం చేసుకుంటూ ఒక్కొక్క దాన్ని మననం చేసుకుంటూ మర్చిపోకుండా అర్థమైన దాన్ని మాటిమాటికి మననం చేసుకుంటూ ఉంటే ఈశ్వరుడు అంటే సంపూర్ణమైన అవగాహన కలిగి ఉంటుంది. ఇది ఒక్కడి బాగా తెలిసిపోతే, పతి బాగా తెలిస్తే పశుపాశాలు అవి పోతాయండి ఇక్కడ. అందుకు పశు పాశ పతి పశుపతి, ఈ పశుపతి జ్ఞానం గురించి, దీనికి పాశుపత యోగం మనకు పద్ధతి విధానం ఉంది. పాశుపత యోగం కర్మపరంగా ఉంది, జ్ఞానపరంగా ఉంది. మన జ్ఞానపరమైనటువంటి పాశుపతంలోకి వెళుతున్నాం. ఇదంతా చెప్తాడండి వాయుదేవుడు చాలా అద్భుతంగా చెప్పి. ఈ పాశుపత యోగ సిద్ధి కావాలి అంటే సాధన ఏం చేయాలి? క్లుప్తమైన సాధన, ప్రతివారికి పనికొచ్చే సాధన. పెద్ద పెద్ద యోగాలు, షడద్వ శోధనలు, యాగాలు, యంత్రాలు అన్ని చెప్పాడు అక్కడ. కానీ ఇవన్నీ చెయ్యలేని వాళ్ళు కూడా పాశుపత సిద్ధి పొందాలి అంటే, అంటే పశుపతి యొక్క కృప పొంది పశుపాస జ్ఞానం కలిగి దీని నుంచి వెలికొచ్చి పతిని పొందాలంటే ఏం చేయాలి అనేది ఒక మరొక చిన్న యోగంలో చెప్తాడు. ఈ వివిధములైనటువంటి చక్కటి విషయ జ్ఞానముతో పాటు సమస్య పరిష్కార జ్ఞానం, దీన్ని కూడా తెలియజేసేటువంటి విషయములు చెప్పుకోవడానికి మనకి ఇంకా 3 రోజులు మిగిలింది. ఈ 3 రోజుల్లో పరమేశ్వరుడు ఏం చెప్పనిస్తే దాన్ని తెలుసుకుందాం. సర్వం శ్రీ విశ్వేశ్వర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో. బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు జీవంతు శరదాంశతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థ ప్రదాయినే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. విశ్వనాథాయ మంగళం. విశ్వనాథాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. గంగాన్న పూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి. శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి. కాశీ విశ్వనాథ స్వామికి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.